శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజయ్యర్ స్వామివారు తాము స్వయంగా పర్యటించి మనకి అందజేసినటువంటి యాత్రా విశేషాలు. గతంలో స్వామివారు పుణ్యభూమి దర్శిద్దాం వస్తారా అనే ఒక గ్రంథం రచించారు. దానిలోని విశేషాలే ఈనాడు మనం గుణానుభవంగా దీన్ని ప్రతిరోజు శ్రవణం చేస్తున్నాం. నిన్నటి వరకు 33 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 34వ భాగం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ యతిభ్యో నమః. నిన్నటి రోజున స్వామివారు అలహాబాద్ నుంచి వారణాసి చేరుకున్నామని, అక్కడున్నటువంటి ప్రయాగ విశేషాలని, ఇలాబస్ అనేటువంటి ప్రాంత విశేషాన్ని మనకి తెలియజేశారు. ఇక ఆ తర్వాత నేడు ఇలా కొనసాగిస్తూ ఉన్నారు. వారణాసి కూడా పెద్ద ఊరే, అలహాబాద్ అంతా కానీ అంతకన్నా పెద్దది కానీ ఉండవచ్చు. 10 లక్షల పైన జనాభా ఇక్కడ ఉన్నారు. విజయవాడని అలహాబాదుని ఇది వరకు పోల్చాను కానీ విజయవాడ జనాభా 10 లక్షల కన్నా తక్కువే అని ఎవరో అన్నారు. ఊరు తీరులో మాత్రం 3 ఒక్కల ఉన్నాయి. వరుణ అసి అనే 2 నదులు గంగానదిలో ఇక్కడ కలుస్తుంటాయి. కనుక ఈ ఊరిని వీళ్ళు వారణాసి అయిందన్నారు. పట్టణ ఉత్తర భాగంలో కలిసేదేమో వరుణ నది, దక్షిణ భాగంలో కలిసేది అసి. పట్టణమంతా ఈ మధ్య భాగంలోనే ఉంటుంది. నూతన పట్టణంలో కాస్త విశాలమైన రోడ్లున్నా మిగిలినవన్నీ చిన్న చిన్న గల్లీలు అంటే సందులు. తీర్థరాజుగా ప్రయాగ సిద్ధిని ప్రసిద్ధిని పొందితే వారణాసి మురికి అపరిశుభ్రత నిండిన పట్టణంగా ప్రసిద్ధి పొందిందా అని అనిపిస్తుంది. అంత మాత్రం చేత ప్రయాగ క్లీన్ సిటీ అని సర్టిఫికెట్ ఇవ్వలేములేండి. ముస్లింలో ఇంగ్లీష్ వారో దీనిని బెనారస్ అని వ్యవహరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది మళ్ళీ వారణాసి అయిపోయిందట. జ్యోతిర్లింగాలలో ఇక్కడిది మొదటిది కనుక కాశీ. కాశీ అంటే కాశ్యతి అంటే ప్రకాశించునది అని అర్థం. 5000 సంవత్సరాల కన్నా పురాతనమైనది ఈ పట్టణం అని చరిత్రకారులే ఒప్పుకుంటున్నారు. ఆచార్య శంకరులు, భగవద్ రామానుజులతో సహా ఇంచుమించు ప్రసిద్ధ వేదాంత ప్రవక్తులందరూ వారణాసిని దర్శించిన వారే. ఒకనాటి కాలంలో చదువుకున్న చదువుకి సార్థక్యత కాశీలోని పండితులని జయించగలగడమే అని ఒక నిర్ణయం ఉండేది. కాశీ పండితుల్ని జయించిన తర్వాతే ఎవరైనా ఏ మత ప్రవక్త అయినా తమ సిద్ధాంతాన్ని ప్రాచుర్యానికి పట్టుకొచ్చి అందించేవారట. అలా పొందినవే. హరివంశాన్ని అనుసరించి కాశ అనే రాజు సంతానం ఈ నగరాన్ని పరిపాలించారు కనుక కాశీ అని పేరు వచ్చింది అన్నారు కొంతమంది. ఆ కాశముని మనవడే దివోదాసుడు. ఆ కథ అందరికీ తెలిసిందే కనుక వివరించను. పురాణాల ప్రకారం అయితేనేమి, చరిత్ర ప్రకారం అయితేనేమి, ఎన్నో పర్యాయాలు ఇది ధ్వంసం చేయబడింది ఈ కాశీ రాజ్యం. శివుడి చేత, పాండవుల చేత, కృష్ణుడి చేత, ముస్లింల చేత, ఇలా లెక్కలేనన్ని పర్యాయములు ధ్వంసమైన ప్రసిద్ధి కానీ గొప్పతనం కానీ ఏమీ తగ్గనటువంటి అవినాశ నగరం ఇది. కారణాలు ఎన్ని ఎందరూ చెప్పినా వాస్తు పండితులు చెప్పే ఒక అద్భుతమైన కారణం తమాషగా ఉంది. గంగానది ఉత్తరాన జన్మించి దక్షిణంగా ప్రవహిస్తుంది. వాస్తు ప్రకారం ఈ స్థితి అంత ప్రశస్తమైంది కాదు. కానీ విచిత్రంగా వారణాసి దగ్గర గంగానది ఉత్తర వాహిని అంటే దక్షిణం నుంచి ఉత్తరంగా ప్రవహిస్తోంది. నది మలుపులు ఆ విధంగా ఉన్నాయి. మరి అందుచేతనే ఉత్తరాన పల్లంగా ఉండడం, నీరు ఎల్లప్పుడూ నిలిచి ఉండడం ఈ పట్టణ సౌభాగ్యానికి కారణం అన్నారు. ఇదే నిజమైతే ఈ పట్టణ సౌభాగ్యానికి కారణమైన ఇతర దేవతలందరూ అవమానంతో కృంగిపోతారో రోషంతో ప్రజ్వరిల్లుతారో తెలియదు. మరి సరే, పట్టణంలో వారి నమ్మకాలు విశ్వాసాలు కూడా ఒక పరిధిని దాటి విస్తరింపచేయనిస్తున్నాయి. కాశీలో చివరి రోజుల్లో గడపడం, కాశీలో చనిపోవడం, కాశీలో తమ శవం దహనం చేయబడడం వగైరాలన్నీ మోక్షదాయములనే ప్రసిద్ధి. నమ్మకం హిందూదేశం అంతటా విస్తారంగా ఉంది కదా, పురాణాలలో కూడా విస్తృతంగా వివరించారు. శవదహనాలన్నీ పురాతన కాలం నుంచి ప్రధానంగా రెండవ ఘాట్ అంటే గంగాతీరాలలో జరుగుతూ ఉంటాయి. ఒకటేమో మణికర్ణికా ఘాట్ అంటారు, రెండవ దాన్ని హరిశ్చంద్ర ఘాట్. అదే మనం నాటకాల్లోనూ వాటిల్లో వింటుంటాం కాటికాపరిశీను అని. అగో అదే ఇది. ఇందులో హరిశ్చంద్ర ఘాట్లో ఎలక్ట్రిక్ క్రిమోటోరియం ఉంది, కానీ ఇక్కడికి వచ్చే మృతదేహాల సంఖ్య చాలా స్వల్పం. మణికర్ణికా ఘాట్లో ప్రధానంగా దహనం జరుగుతూ ఉంటుంది. ఆ చితులు ఆరకూడదట, శంకరుడు సంహారకర్త కనుక ఆ చితుల మీద పొగని ఎల్లప్పుడూ ఆయన ఆగ్రాణిస్తూ ఉండాలట. అదేవిధంగా జరుగుతోందట చిరకాలం నుంచి. వర్షాకాలం అయినా సరే రాత్రి పగలు అది తేడా లేకుండా దహనాలు కొనసాగుతూ ఉంటాయట. మరి శవాలు అందకపోతేనో, అంటే తగినంతమంది మరణించకపోతేనో అన్న నా సందేహానికి నన్ను ఒక అమాయకునిగా చూశారు ఈ స్థానికులు. శివుడంటే ఏమనుకున్నావు, ఆయన సంకల్పానికి తిరిగేముంది అన్న భావాన్ని కళ్ళతోటి ఏ క్షణంలో మణికర్ణికా ఘాట్కి వెళ్ళినా కనీసం ఆరేడు శవాలు దహనం అవుతూ ఉంటే మరి ఆరేడు శవాలు క్యూలో తమ వంతు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అనే విషయాన్ని వాగింద్రియంతో వెలబుచ్చారు ఆ స్థానికులు. అది ఎంతవరకు నిజమో నాకు వెరిఫై చేసే అవకాశం లేదు, కానీ ఆశ్చర్యం కలిగింది. ఇంతవరకే అయితే పట్టణవాసుల నమ్మకాల పరిధిని దాటాయేమో అని అనుకోనక్కర్లేదు. కొంతకాలం కిందట మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వారణాసి దర్శించడానికి వచ్చారట. వారికి చేయవలసిన భద్రతా ఏర్పాట్ల వలన దహనక్రియకి సప్లై ఆపవలసి వచ్చింది. మృతదేహాలు కొంతసేపు కాలకుండా ఆపారట. ఈ అపచారానికే రాజీవ్ గాంధీ గారే కారణమని, అందుకు వారు దారుణమైన హత్యకి గురి అయ్యారని స్థానికుల పండాలలో కొంతమంది అభిప్రాయం. ఆశ్చర్యంగా ఉంది కదా. ఆశ్చర్యమేముంది రండి, ఈ మధ్య పేపర్లో ఒక ఆయన సోనియా గాంధీ గారికి ఓపెన్ లెటర్ రాశాట. కాంగ్రెస్ పార్టీ వారి ఎలక్షన్ల గుర్తు హస్తం కదా, దాని మీద ఉన్న రేఖలు ఆయుష్ క్షీణతని, కీర్తి నాశనాన్ని, పదవీ భంగాన్ని సూచిస్తున్నాయట. ఆ కారణంగానే సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాజేష్ పైలట్, మాధవరావు సింధియా మొదలైన వారు అకాల మరణాన్ని పొందారని, పివి నరసింహారావు గారు వంటి వారు అపకీర్తి రావడము, ఎలక్షన్లలో పరాజయం కలగడం ఇలా జరుగుతోందట. అందుకని ఆయన సలహా ఎలక్షన్ గుర్తు మార్చమని, లేదా కనీసం రేఖలైనా మార్చమని అన్నట. ఓ ఇలాంటి నమ్మకాలు విశ్వాసాలు మన హైందవ లేదా భారతీయ సంస్కృతి వారసత్వాలా కాదా? ఇదంతా ఆధ్యాత్మిక చింతన కింద వస్తుందా? ఆస్తికత, దేవుడు ఉన్నాడు అనే నమ్మకానికి, మూఢ విశ్వాసాలకి సరిహద్దు రేఖ ఎక్కడుంది? ఇలాంటి ప్రశ్నలు తరచూ ఆలోచనలో చెలరేగుతూ ఉంటాయి నాలో. లౌకిక విషయాలు పూర్తి అజ్ఞానంతో ఉన్నా, సంపూర్ణమైన భగవత్ సంబంధ జ్ఞానం ఉన్నా ఈ ఆలోచనలు రావేమో. శాస్త్ర పరిజ్ఞానానికి, దాని అప్లికేషన్లకి కొలబద్దేమిటి? శాస్త్రములన్నీ యథాతథంగా పాటించగలిగే ఒక ఆదర్శ పురుషుడు ఈనాడు ఉండగలిగితే ఆయన ఆలోచనలు, ప్రవర్తనలు ఎలా ఉంటాయి? ఈనాటి సమాజంలో వాడు ఇమడగలడా? వారణాసిలో కబుర్లు వింటూ ఉంటే ఇన్ని రకాల ఆలోచనలు పుట్ట రేగింది. శవదహనాల గురించి రాత్రిపూట అక్కడ తిరిగే శక్తి ఉపాసకుల దిగంబర నాగబాబాల ఆహారపుట అలవాట్లకి, శవదహనాలకి ఉండే సంబంధం గురించి ఎన్నెన్నో కథలు. ఇదివరకు కూడా విన్నాం కదా, దేనిని ఎంతవరకు నమ్మాలో తెలియని స్థితి. లోగుట్టు పెరుమాళకెరుక. కాశీలో మేము రాంపురా ఏరియాలో బేరీవాలా అతిథి భవనంలో బస చేశాం. ఇది చాలా సదుపాయంగా ఉంది. రోజుకి 110 రూపాయలు ఈ ట్రస్ట్ యాజమాన్యం వారు మాకు ఏర్పాటు చేశారు. సిబ్బంది కూడా చాలా మర్యాదగా ఉన్నారు. ఇక్కడ ఏమేమి చూడాలో అందరికీ ప్రసిద్ధంగా తెలిసిందే. కనుక నేను తిరిగి వివరాలు వ్రాసి మీకు విసిగించనే. అలా ప్రసిద్ధంగా ఉన్న వాటిలో నేను కొన్నింటిని చూశాను. చూసిన కొన్నింటిలో కొన్ని పాక్షికంగానే చూశా. సూర్యోదయ సమయానికి గంగానదిలో నావలో ప్రయాణించగలిగితే అదొక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. వారణాసి యాత్రకు వచ్చే వారికి నేను ఇచ్చే సలహా ఇదొక్కటే. బెనారస్ హిందూ యూనివర్సిటీలో బిర్లా కట్టించిన నూతన విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో పెదజీయర్ స్వామివారు వేయించిన 80వ రామకోటి స్తూపాన్ని మేము దర్శించాం. మహదానందం కలిగింది. ఆరాధనలు జరుగుతున్నట్లు లేదు, కానీ పరిసరాలు శుభ్రంగానే ఉంచారు. ఔరంగజేబు దాడులకి మథుర, బృందావనం ఎంత ప్రభావితమైనాయో ఈ వారణాసి కూడా అంత ప్రభావితం అయ్యింది. ఒరిజినల్గా ఉండే విశ్వనాథ ఆలయాన్ని ఎన్నో పర్యాయాలు ధ్వంసం చేశారు. మరలా ఆలయాన్ని కట్టకుండా ఆ శిథిరాల మీద మసీదుని కట్టేసిన ముస్లిం పరిపాలకులను గురించి ఏమని వ్రాస్తే సరిపోతుందో నాకు తెలియదు. పాత ఆలయపు శిథిలాలని పూర్తిగా తొలగించకుండా అవి ఇంకా కనిపిస్తూ ఉండేటట్లుగా మసీదుని కట్టి హిందువుల గుండెల మీద పుండుని మాననివ్వకుండా జాగ్రత్త పడ్డ ముస్లిం తెలివితేటలకు జోహార్లు. మధురలోని కృష్ణ జన్మస్థానానికి భలే సెక్యూరిటీ ఏర్పాటు చేశారులే అని భ్రమపడే సామాన్య పౌరుడికి అసలు సెక్యూరిటీ ఎవరికో ఎందుకో. కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో బాహాటంగానే మసీదుని కాపలా కాస్తున్న విత్సుకత్తుల సాయుధ రక్షక భటవర్గం స్పష్టపరుస్తుంది. మన దేశపు ప్రజల పరిపాలకుల పరమత సహనం, ఇతర మతాల వారికి కనువిప్పు కలిగించి స్పందించే రోజును త్వరలో రప్పించు తండ్రి అని మన భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. చూడదలిచినవన్నీ 1.5 రోజులో సులువుగా పూర్తయిపోయాయి. అంటే 5/11/2001 సోమవారం ఉదయం ఇక ఇనకులాబ్ది సోముడు, ఇందీవర శ్యాముడు అయిన మన అందాల రాముని అయోధ్యా పట్టణానికి బయలుదేరాం అని అంటూ స్వామివారు తమ యాత్రా రచనలో మనకి అందించారు. ఆ అయోధ్యలోని విషయాలు రేపటి నుంచి యథావకాశంగా గమనిస్తూ వెడదాము. అడిగే రామానుజదాస కులశేఖరాడు వారు, హైదరాబాదు. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః.